गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरुर्तपन् मन्त्रमूलं गुरुर्वाक्यम् मुक्तिमूलं गुरुर्कृपा। सर्वचैतन्यरूपां ताम् आद्यां नित्यां च धीमहि धियो यानः प्रचोदयात्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं मरोगत अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। జపమాలా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ సర్వవ్యాపకత్వాన్ని అంటే ఒక రూపానికి గురువు పట్టుపడలేదన్న అది కూడా ఇవాళ అనుభవపూర్వకంగా అది కూడా చూపించారు. ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళ పొద్దున్నే మాటల్లో మాతాజీ ఫోన్ చేశారా మా నా అసిస్టెంట్ అడిగింది. ఆవిడ బిజీగా ఉన్నారే అన్నా. ఫోన్ రింగ్ అయింది. గుర్తుపట్టాను నంబరు. ఇండియానా ఫోన్ అంటే అంటే అమెరికాలో ఒక స్టేట్ అది ఇండియానా అనేది. అంటే అప్పుడు అంటే వారు మన గురించి నిరంతరం మనం వారు తలుచుకుంటున్నాం అందుకనే ఉండగలుగుతున్నాం. నిరంతరం స్మరణలో ఉన్నాం కాబట్టి ఎంతసేపు మనం ఆ ఒక్క ఆ కళ్ళు మూసుకుంటే వారు కనిపించరా మనకి. ఒకవేళ సాకారంగా కనిపిస్తుంటే సాకారంగానూ కనిపిస్తారు. ఆ నిర్గుణ తత్వాన్ని అనుభవించాలంటే అది కూడా మనకి అందిస్తారు. అందులో నా సంశయం అసలు సంశయం లేదండి. కాకపోతే నిరంతరం ఆ స్మరణలో ప్రతిరోజు ప్రార్థనలో చెప్తున్నాం కదా, అనుక్షణమును అంత్యకాలమును నీ స్మరణమే మా జిహ్వయందు నిలుచుగాక, నీ రూపమే మా మనస్సునందు నిలుచియుందుగాక, ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుధ్యమును పొందించుగాక. అయితే ఆ సాయుధ్యాన్ని ఇప్పుడు కూడా అనుక్షణం పొందుతూ ఉండొచ్చు ఆ స్మరణలో ఉంటే. అది ఇప్పుడే ట్రై చే ఇప్పుడే మనం ఆచరణలో పెట్టేస్తే ఇంకా వేరే మనం అడగక్కర్లేదు ఆయన్ని. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అని అంటున్నా గురుగీత కూడా చెప్తుంది ప్రియశాంతం నాది మధ్యం అని ఆ శ్లోకం చెప్పుకుంటాం కదా. దానిక అదేమిటి జగత్తుతో సంబంధించిన వాటితోటి మనం అక్కడ చెప్తున్నాం. ఒక జాతి లేదు, నీతి ఒక దిగు, సూత్రం లేదు, ఒక రూపం లేదు, ఒక లింగ భేదమేం లేదు అది అని అది కూడా చాలట. ఇది గురుగీత మహాదేవుడు పార్వతీదేవి చెప్తారు కదా మూడో అధ్యాయంలో చివరిలో వస్తూ ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది అది అది కూడా సరిపోవటం లేదుట. వాటిని తటస్థ లక్షణాలు అంటారట. అది జగత్తుతో సంబంధించిందిట ఆ శ్లోకాలన్నీ. ఇది గురుగీతలో ఉంది. ప్రసాదరావు గారు రచించిన గురుగీత. అయితే ఆ తర్వాత శ్లోకం ఉంది నవ్యాయ నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ నిత్యాయ శుద్ధాయ నిత్యాయ శుద్ధాయ ఇంకో లక్షణం ఉంది అది గౌతమ గుత్రాత్మీరు. నమో నమో నమస్తే గురుశేఖర గురుశేఖరాయ అంటే ఇవన్నీ నువ్వు ఆయన స్వరూపం అన్నమాట. నిత్యాయ శుద్ధాయ బుద్ధాయ నిత్యాయ బుద్ధాయ శుద్ధాయ అంటే ఆయన నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ ఆయన రూపం అది అంటే మనలో ఉన్న అదంతా మనలో మనకి ఆపాదించుకుంటే ఈ శరీరం నేను నేను ఆఖరికి ఆ యశాంతం కూడా సరిపోదు. ఆయన ఆయన్ని గురుదేవుని అనుకున్నాను, అది ఒకటి అనుకున్నాను. దానికి ఇవన్నీను ఆయన స్వరూప లక్షణాలు. నిత్యుడు ఉన్నది అంటే ఒక్క గురుదేవుడు, గురుదేవుడు అంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ ఏమైనా అనుకోండి, దట్ ఈస్ ది ఓన్లీ ట్రూత్ అన్నమాట. అదొక్కటే సత్యం, సత్యం, సత్యం. నిత్యాయ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోలేదు. చెప్తూ ఉంటారు కదా ఆచార్యుడు వారు, మన అశోక్ వర్మ గారు, వారు వికలాభాతీతం అంటే అన్ని కాలాల్లోనూ ఉంటారు. మనకి ఆయన ఈ కాలంలో ఉంటాడు, ఆ కాలంలో ఉండడు అనే ప్రశ్నే లేదనమాట. అసలు ఆలోచన అది లేకపోతే ఇప్పుడు చెప్తారుగా ఆధారం అదే ప్రతి దానికి. సమస్త జగత్తులోను ఈ జగత్తుతో ఎందుకు కంపేర్ చేద్దా? దశ తటస్థ లక్షణం అంటే ఇప్పుడు ఒక కారు ఏదో ఇంటి ముందు పార్క్ చేసింది, ఆ కారు ఉన్న ఇల్లు అంటాం. ఆ కారు అప్పుడు ఉండ అప్పటికి ఉంది, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఆ ఇల్లు ఎప్పటికీ ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది తటస్థ లక్షణం. ఇది స్వరూప లక్షణం, అసలు అసలైన స్వరూపం. అంటే అది మనకి ఒక రూపంగా రావడం మన అదృష్టం. అది ఒక రూపంగా వచ్చిందని ఎలా తెలిసింది? అసలు ఇది ఎప్పుడు నాకు ఒక్కటే అనుకుంటూ ఉంటాను, గురుదేవుడు నన్ను ఎలా తెలుసుకోవాలండి బాబూజీ అని అడిగితే, నిన్ను నువ్వు తెలుసుకుంటే నన్ను తెలుసుకుంటావన్న మాట ఎప్పటికీ అది అప్పట్లో అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు కొంచెం ఇది కూడా అడుగు, గురు సన్నిధిలో ఉన్నాను, గురు గురు పాదం పట్టాం కాబట్టి మనకి ఈ ఇంత లోతైన విషయాలు పరోక్షంగా తెలుస్తున్నాయి. వారు ప్రత్యక్షంగా కూడా మనకి కొన్ని చూపిస్తున్నారు, అది కాకుండా అపరోక్షంగా కూడా మనకి కొంత కొంత అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఈ కళ్ళు చూస్తోంది, ఎందుకంటే విచారణ చెయ్యకపోతే మనకి ఇది అర్థం కాదు, అనుభవానికి రాదు. పై పైన నత్తగుళ్ళలు అవి ఏరుకున్నట్టుగా ఉంటుంది ఇంకేదైనా అయితే. అందుకని ఆయన అంత లోతుగా గురుదేవుడు, అంత లోతుగా ఏ గురుదేవుని వల్ల అయితే ఇటువంటి వాటి ఎందు మనకి ఆసక్తి, అసలు ఏమీ తెలియని ఒక జీవిని పట్టుకొని వచ్చి ఎంత పేషెన్స్ అండి ఆయనకి, ఓర్పు, సహనం, తితీక్ష, అన్ని ఆ సమాధి శక్తి సంపత్తి మనం ఎందుకు నేర్చుకోమంటారంటే వారికి అంత ఉంది కాబట్టి అంత. ఇది ఎప్పటికైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు, ఎప్పటికైనా ఇది చేస్తారని. సో అందుకని నిత్యాయ సత్యాయ చిదాత్మ చిత్రూప, చిత్ అంటే జ్ఞానం కూడా అని అర్థం. తర్వాత నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ. నవ్యాయ అంటే నిత్య నూతనంగా ఒక గొప్పగా ఉండేది నవ్యాయ. భవ్యాయ, భవ్యం అంటే ప్రకాశవంతం, భవ్యం శుభప్రదమైంది. నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ, పరాత్పరాయ పరం అంటేనే పరం, అల్టిమేట్, అబ్సల్యూట్, దానికంటే పరమైన వాడు అంటే ఇంకా దేంతోనూ మనం మళ్ళీ అదే గురుగీతలు మనసులో చెప్తారు. దేనికంటే గొప్పవాడు? గురువు అంటే లఘువు, గురువు అని అడిగిన సార్ జప్మాల ప్రసాద్ గారు కూడా చెప్పారు, గురువు అంటే గొప్ప. ఏంటి గొప్ప నువ్వేదనుకుంటే దానికంటే? ఇది అమ్మ కూడా ఎన్నిసార్లు చెప్పారు, దేనికంటే పెద్దది దేనికి నువ్వు ఏది అనుకుంటే దానికంటే. నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ. సో ఏంటి దానికి? దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ, అంతకంటే ఇంకోటి లేదు, అంత గొప్పదన్నమాట. నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ నిత్య శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ. శుభ్రమైనది, శుద్ధమైనది, బోధస్వరూపం. బోధస్వరూపం ఆయనేట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, బోధ వింటున్నాము అంటే అంటే ప్రతి అవయవంతో అవయవంతో మనం గురుదేవుని అనుభవిస్తున్నాం, బోధ వింటున్నాం. రాగానే ఆయన్ని సందర్శించు. ఈ నిర్గుణ స్థానంలోకి వెళ్లి నువ్వు విచారణ చెయ్యి. అక్కడ నువ్వు సందర్శిస్తున్నావు ఆ గురు రూపాన్ని, అంటే చూస్తున్నావు, అంటే ఈ కళ్ళు చూస్తున్నాయి, అంటే ఇంద్రియాలన్నీ కూడా అక్కడికి ఫోకస్ అయి ఉన్నాయన్నమాట. ఏది చేసినా గురువు సంబంధించింది. నిరంజనాయ అంటే చాలా పవిత్రమైనది, ప్యూర్, అందులో అసలు ఇంప్యూర్ ఏం లేదు, ఎంతో ప్యూర్, ఎంతో శుద్ధమైనది అన్నమాట. అటువంటి గురు చంద్రశేఖరుడు నమస్కారం అని ఇది చెప్తే అప్పుడు కొంచెం ఆయనకి ఈ స్వరూప లక్షణాలు చెప్తే ఆయనకి మనసు ఏంటి అసలు అక్షరంలో ఇరికితున్నది. మహాదేవుడు అంతటి వాడికే తీరు కాలేదు ఆయన, ఎలాగా ఆయనే తృప్తి పడలేదు ఆయన ఆ చెప్పిన గురుగీతతోటి. ఇంకా ఎలాగా, ఇంకా అంటే అంత గొప్పదన్నమాట గురు తత్వ. అలాగా మనం అంత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఎంతో వినాలండి, వినాలి, విచారణ చెయ్యాలి. విన్నది విని 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 అమ్మన్నట్టు వింటూనే ఉండకూడదు, దాని గురించి ఆలోచించాలి, విచారణ చెయ్యాలి. అండ్ అప్పుడు ఎవ్రీడే లైఫ్ లో అది మనకి ఎలా కనిపిస్తోంది, ఎలా అనిపిస్తోంది, దాన్ని ప్రాక్టికల్ గా మనకి గురుదేవులు ఎలా చూపిస్తున్నారు. మరి అన్ని థియరిటికల్ గానే వెళ్ళిపోతే ఎలాగండి, మన అన్నేసి గంటలు, నేను అన్నేసి గంటలు కూర్చొని ధ్యానాలు అవి చేయలేనండి నిజంగాను, కానీ నిరంతర చింతనలో ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒకవేళ కొన్ని ఒకప్పుడు ఇలా వెళ్ళినా కూడా మళ్ళీ అందులో బాబుజీ ఎన్నో ఈ విధంగా మన ఇప్పుడు మనకి శ్రీ గురుదేవుల బోధ, మన గురువాణి అవన్నీ ఎంత ఉపయోగపడతాయంటే వారు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. ఇదివరకు పప్పు రుబ్బే వాళ్ళం, నేను కూడా రుబ్బాను మా చిన్నతనంలో రుబ్బు రోజుల్లో. అది ఇలా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, తోస్తూ ఉండు, తోస్తూ ఉండు. నిరంతరం ఆ ప్రయత్నమే అదే సాధన. ఎంత వరకు వెళ్దాం, ఎంత వరకు చేస్తాం, మనని మన గురించి మనగా నువ్వు చేస్తున్నావా లేదా గురుదేవుడు చెప్పింది విను, పెట్టింది తిను, చచ్చినట్టు పడింది అని గురుదేవుడు. అది చాలా, అది ఎందుకు అంటే ఆ వినడం నేర్చుకోవాలి ముందర. మనకి ఆ గురువాణిలో కూడా శ్రవణం ఫస్ట్ వ్యాసం, అలా అలా అవి వింటం నేర్చుకుంటే ముందర, తర్వాత దాని గురించి ఆలోచిస్తే అదే శ్రవణం, మననం చేయడం తర్వాత. దాంతో మనం నిరంతరం ఆ ఎటు వెళ్ళినా విచారణ అటు వెళ్ళిపోతుందండి. ఆఖరికి ప్రపంచంలో జరుగుతున్న వాటిల్లో కూడా మనం అన్వయించుకునే శక్తిని ఇస్తాడు గురుదేవుడు మనకి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మనం ఈ విధంగా మన తప్పు మనకు తెలుస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన తప్పు మనకు ఏమిటి వాడ, తర్వాత ఇది అవసరమా నాకు అని అమ్మ ఎప్పుడు ఇవి చెప్తూ ఉంటారు. వారి మాటలు, వారిద్దరి మాటలు, ఇద్దరు లేరు అక్కడ ఒకళ్ళే, గురుదేవుల మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మన సాధనకి ఎంతో. ఏం చదివినా చదవకపోయినా, ఏ పారాయణలు చేసినా చేయకపోయినా నిరంతరం ఆ స్మరణలో ఉంటారు. అప్పుడు ఏ పారాయణ చేసినా కూడా, ఏ పాట పాడినా కూడా మనకు ఒక తృప్తిని ఇస్తుంది. తృప్తి లేదా ఇంకోలా పాడలేకపోయామో, ఇంకోలా చెప్పలేకపోయామో, ఇంకా అసలు ఆ ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళదే, అందరిలోనూ ఉన్నది ఒకటే ఒక. ఇప్పుడు గురుదేవుడు ప్రాక్టికల్ గా మనకి నేర్పించింది ఆయన ఉపన్యాసంలో, వెరీ పాపులర్ ఫేమస్ ఆ కోట్ మనకి, ఈ ఉన్నదంతా పరబ్రహ్మ అంటే ఎలా ఎలా చెప్పావు, నీ అనుభవపూర్వకంగా చెప్పు, నీ అనుభవపూర్వకంగా చెప్పు అన్న అది నేను చెప్పిందే, నువ్వు కాపీ కొట్టేస్తున్నావు అని కూడా అనుకుంటారు. ఎవరు చెప్పు అంటే ఆయనకి కావలసిన కరెక్ట్ మాట అనమాట. కావాలి కన్ను కన్నుగా చూస్తోంది, చెవు చెవుగా వింటోంది. ఎప్పుడైనా ఆలోచించామండి, అసలు ఎప్పుడు ఆలోచించలేదు పూర్వం. ఇప్పుడు గురుదేవుడు మాట మనకి గుర్తుకొచ్చి అవును కదా, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఇందులో దేంటి నేను గ్రహించింది, గురుదేవుడు మాట ఇలా చెప్పారు. నిజంగా కళ్ళు ఉంటాయి, కొంతమందికి పాపం నేత్రం వాళ్ళు చూడలేరు. అది అది గుణకాలంటే ఆ లోపల ఒక శక్తి ఉంది. మధ్య చెప్పేదంతా ఇదేనండి. అమ్మైనా సరే, జపానా ప్రసాద్ గారైనా సరే, ఆచార్య అశోక్ గారికైనా సరే, ఎవరైనా చెప్పేది ఇదే చెప్తున్నారు. మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే, మన పరంగా మనం అన్వయించుకోవాలంటే మన బిహేవియర్ ని ముందర మనం ఇది చేసుకోవాలి. కథలు అవి బాగుంటాయి. ఇంతకీ భక్తుల కథలు కూడా ఎందుకు చదవమన్నారు గురుదేవులు అంటే, అవి లక్షణాలు ఇప్పుడు ఈ స్వరూప లక్షణాల్లో పరబ్రహ్మ లక్షణాలు అవన్నీ 12వ అధ్యాయంలో అన్ని చెప్పారు కదా. 35 లక్షణాలు భక్తుడి లక్షణాలు. భక్తుడు అంటే ఇన్ని ఇంత పూజ చేస్తే ఇంత అవన్నీ ఓకే చెయ్యొచ్చు. ఆ పూజలో కూడా మనం అమ్మ ఎప్పుడు మనకి దాని మీద మనసు ఎలా నిలపాలో చెప్తూ ఉంటారు. మన దశేంద్రియాలు అక్కడ పెడుతున్నాం, ఏదో కొంత కాకపోతే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా నిలుస్తుంది, అవన్నీ చెప్తున్నారు, బాగుంది. అయితే అన్నిటికీ ఆధారమైంది ఏది ఉందో దానిని మనసులో పెట్టుకుని మనం ఆ పూజప్పుడే కాకుండా తప్పుడు కూడా మన నిత్య జీవితం కర్మ కర్మ పెద్ద దగ్గర శంభో పరారాధనం అంటున్నాం కదా, ఏ పని చేస్తున్నా అది ఎలా అయ్యింది, అది భగవంతుడి ఆరాధన ఎలా అయ్యింది అని ఆ విచారణ చేస్తే, బికాస్ ఆ శక్తి ప్రాణరూపంలో ఉన్న ఆ శక్తి మన చేత నడిపిస్తోంది. అలాగే ఆ వాయువులన్నీ వేరుగా వెళుతున్నాయి, రకరకాలుగా ఆ రక్తమంతా అలా ప్రవహిస్తోంది, ఇదంతా చేస్తోంది, అన్ని పనులు చేయిస్తున్నాయి. అయితే బేసిక్ గా చైతన్యం అనేది ముఖ్యంగా ప్రాణం మీద పెట్టారు. దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది అది ఒక్కటే కాన్స్టెంట్ గా జరుగుతుంది మనలో. అది లేకపోతే ప్రాణం పోయింది అంటారు ఆ పదానికి. అది కాకే ఆ చైతన్యం అనేది అక్కడే ఉంది. అనంత వాయువుల్లో తగ్గిపోయిందనో లేదా ఆ మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఉండగానే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎత్తుకుంటాం చారణ చచ్చిపోయిన తర్వాత గురుదేవులు ఎప్పుడు చెప్తుండేగా ఎత్తుపోతలేని అలా కాకుండా మనం ప్రతి పనిలో ఆ స్మరణతో చేస్తే అదే ఉపాసన. ఇప్పుడు మేమంటేది అక్షర పరబ్రహ్మ యోగం భగవద్గీత క్లాస్ లో నేర్చుకునేటప్పుడు అనుకుంటా చెప్పారు. భగవద్గీతలో 3 రకాల భక్తి, జ్ఞానం, ఉపాసన, భక్తి వీటి గురించి చెప్పారు. అయితే ఆ ఉపాసన అంటే ఏమిటి అంటే, నిరంతరం ఇప్పుడు తింటున్నాము, తింటూ ఉంటే అదే మనం ఆ హోమంలో వేస్తున్నాము, ఆ సమిధ వేస్తున్నాము, ఆ హవిస్ వేస్తున్నాము అనే దృష్టితోటి అనుకుని అలాగా అప్పుడు ఇలా చెప్పారు కదా, దీన్నే ఉపాసన అంటారు. అంటే మనం ఏదో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎంత బోధ విన్నామంటే, మనం తింటూ ఉంటే దీనికి వెళుతున్నా సరే దీనికి వెళుతున్నా ఎన్ని రకాలుగా విన్నామండి. ఆ బోధ గుర్తు తెచ్చుకొని ఆ విధంగా ఆ దృష్టి అలా వెళ్ళిపోతుంటే అదే సాధన, అదే ఉపాసన అని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నిరంతరం ఎంత చదవాలి, ధ్యానం చెయ్యాలి, అన్ని చెయ్యాలి, కానీ ఏంటంటే నిరంతరం ఆ స్మరణలో ఉంటూ వేరే మాటలు మాట్లాడకూడదు, అవసరమైనంత మాట్లాడదాం, కానీ అదే దృష్టిలో వెళ్ళిపోతూ ఉంటే నేను తర్వాత మనం చెప్పాను కదా, మనం చేసే తప్పు మనకు తెలుస్తుంది, ఇంకోసారి అది చెయ్యకూడదు, ఇంకోటి చేస్తాను. ఇంకే మనం ఎవరిని అనొద్దు, మన ఎవరు అనరు అని ఈ విధంగా నాకు వచ్చిన విచారణ గురించి నేను ఇది బయట పెట్టుకున్నాను. అందరికీ ఉపయోగపడుతుందని దృష్టితో ఇది చెప్పాను. నేను కథలది చెప్పలే, భక్తులు కూడా ఇవన్నీ వాటికి స్వతహాగా వచ్చేస్తాయి వాళ్ళు. అందుకని అవి పరబ్రహ్మ లక్షణాలు భక్తులందరూ. అందుకనే భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానం అన్నారేమో అని బ్రహ్మ లక్షణాలు మనం అలవరుచుకుంటే అది భక్తుల లక్షణాలే అది కూడా. అందుకని అంటే పూజలు చెయ్యాలి, కొంతవరకు చెయ్యాలి, ఒక అనుష్ఠానం ఉండాలి. కానీ ఏంటంటే గురుదేవుణ్ణి ఆశ్రయించినందుకు ఆయన పాదం పట్టినందుకు తప్పకుండా విచారణ చేసి తీరనండి నిరంతరం. లేకపోతే అది పూజే, అది పూజే, అదే ఉపాసన అని నాకు ఎవరితో ఆచరించిన శ్రీ గురుదేవులకి, గోపిక్కాదిన్న మీకు అందరికీ నా నమస్కారం.